ఒకటి నుండి ఐదు మంత్రాలు. ద్వాసుపర్ణా
ద్వాసుపర్ణా
సఖాయ
సయుజా సఖాయ
సమానం వృక్షం
సమానం వృక్షం
పరిశస్వజాతే
పరిశస్వజాతే
తయోరస్యః
తయోరస్యః
పిప్పలం స్వాద్వత్యా
విప్పలం స్వాద్యత్య
నశ్నన్నన్యో
నశ్నన్నన్నో
అభిచాకసీతి.
అభిచాకశీతి
ద్వాసుపర్ణ సమానే వృక్షే
సమానే వృక్షే
పురుషో నిమగ్నో
పురుషో నిమగ్నో
అనీశయా
అనీశయా
శోచతి ముహ్యమానః
శోచతి ముహ్యమానః
దృష్టం యదా
జుష్టం యదా
పశ్యతి అన్యమీశం
పశ్యతి అన్యమీశం
అస్య మహిమానమితి
అస్య మహిమానమితి
వీతశోకః
వీతశోకః
యదా పశ్యః
యదా పశ్యః
పశ్యతే రుక్మవర్ణం
పశ్యతే రుక్మవర్ణం
కర్తారమీశం
కర్తారమీశం
పురుషం బ్రహ్మయోనిం
పురుషం బ్రహ్మయోనిం
తదా విద్వాన్
తదా విద్వాన్
పుణ్యపాపే విధూయ
పుణ్యపాపే విధూయ
నిరంజనః
నిరంజనః
పరమం సామ్యముపైతి
పరమం సామ్యముపైతి
ప్రాణో హేషయః
ప్రాణో హేషయః
సర్వభూతైర్విభాతి
సర్వభూతైర్విభాతి
విజానన్ విద్వాన్
విజానన్ విద్వాన్
భవతే నాతివాది
భవతే నాతివాది
ఆత్మక్రీడా
ఆత్మక్రీడా
ఆత్మరతి క్రియావాన్
ఆత్మరతి క్రియావాన్
ఏష బ్రహ్మా
ఏషం బ్రహ్మా
విదాం వరిష్ట
విదాం వరిష్ఠః
సత్యేన లభ్యః
సత్యేన లభ్యః
తపసా హేష ఆత్మా
తపసా హేష ఆత్మా
సమ్యగ్ఞానేన
సమ్యగ్ జ్ఞానేన
బ్రహ్మచర్యేణ నిత్యం
బ్రహ్మచర్యేణ నిత్యం
అంతఃశరీరే
అంతఃశరీరే
జ్యోతిర్మయో హి శుభ్రో
జ్యోతిర్మయో హి శుభ్రో
యం పశ్యంతి
యం పశ్యంతి
యతయః క్షీణ దోషాః
యతయః క్షీణ దోషాః
ఆత్మానుభూతికి సాధనలేమిటి? మనకు అన్ని గ్రంథాలు కూడా భగవద్గీత కానీ బ్రహ్మసూత్రాలు కానీ ఉపనిషత్తులు కానీ ప్రకరణ గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా ఆత్మానుభూతిని పొందటానికి ఉపాయాలని మార్గాలని సాధనాలని చెబుతూ ఉంటాయి. అయితే అన్నీ విన్న తర్వాత కొద్ది కొద్ది తేడాలు కనుక్కుంటే అది ఎక్కడ ఇది ఎక్కడ అది కరెక్టా ఇది కరెక్టా సందేహాలు వస్తాయి. అందుకని సింపుల్గా మేము మోక్షాన్ని అందుకోవాలి మాకేమిటి మార్గం అనేటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా ఈ ఐదవ మంత్రంలో సూటిగా పరమాత్మను అందుకునేటువంటి మార్గాన్ని చెప్పారు. దానికి నాలుగు సాధనాలు కావాలన్నారు. ఒకటేమో సత్యం, రెండవదేమో తపస్సు, మూడవదేమో సమ్యక్ జ్ఞానం, నాలుగవదేమో బ్రహ్మచర్యం. ఈ సత్యం పలకటం వల్ల వాక్ శుద్ధి జరుగుద్ది. మోక్షాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాడికి మన దగ్గర ఉన్న పరికరాలన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి. పొలం పనులు చేసుకోవాలనుకుంటే అక్కడ ఉపయోగించాల్సినటువంటి పనిముట్లన్నీ కూడా బాగా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనం మోక్షాన్ని అందుకోవాలి అని అనుకున్నప్పుడు మనకున్నటువంటి దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొత్తాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి. ఇవి ప్రాపంచిక విషయాలతో కలుషితమైపోయి ఉన్నాయి. కలుషితమైనటువంటి వాటిల్లో పరమాత్మ కనిపించడు, అశుద్ధమైనటువంటి వాటిల్లో పరమాత్మ కనిపించడు, శుద్ధమైనటువంటివే కావాలి. అందుకని ముందుగా వాక్ శుద్ధి చేసుకోవాలనుకుంటే సత్యవాక్ పాలన, సత్యభాషణం, సత్యాన్ని పలకటం, దానివల్ల వాక్ శుద్ధి జరుగుతుంది అన్నారు. ఏమండి, సత్యాన్ని పలికితే కష్టాలు వస్తాయి కదా. మనకు హరిశ్చంద్రుడు ఉన్నాడు కదా ఉదాహరణ, ఆయనంత గట్టిగా పలికితే మనకు కూడా వస్తే రావచ్చు, కానీ ఆయనలాగానే చిరకీర్తిని పొందటం జరుగుద్ది. కానీ మనం ఏం చేస్తామంటే తాత్కాలిక ప్రయోజనాలు చూసి సత్యాన్ని పలికితే మనకేదో నష్టం వచ్చుద్ది, కష్టం వచ్చుద్ది అనుకుంటాం. కష్టాలు నష్టాలు వచ్చినా అవి తాత్కాలికం, కానీ శాశ్వతమైనటువంటి ప్రయోజనం ఖచ్చితంగా కలుగుతుంది సత్యం పలకటం వల్ల. సత్యం పలికినందువల్ల మనసులో అశాంతి, ఆందోళనలు తగ్గిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైనటువంటి మనస్సులోనే ఆత్మజ్ఞానం నాటుకుంటుంది. సరే, ఇప్పుడు మనస్సు వాక్ శుద్ధి చేసుకున్నాం, ఇక మనశ్శుద్ధి చేసుకోవాలి. మరి మనశ్శుద్ధి చేసుకోవాలంటే తపస్సు చెప్పారు. తపస్సు అంటే తపించటం అంతేగాని, ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఎక్కడికో ఏకాంత ప్రదేశాలకు పోయి భయం భయంతో బ్రతుకుతూ ఆహారం ఎట్లా దొరుకుద్దా అని ఆలోచిస్తూ ఇలా దిగులు పడాల్సినటువంటి పని లేదు. నువ్వు ఎక్కడుంటే అక్కడే తపస్సు అంటే తపించాలి. ఏం తప్పించాలి? మనం ఇప్పుడు కూడా తప్పిస్తానే ఉన్నాం. భార్యాబిడ్డల గురించి, ఇల్లు వాకిళ్ళని గురించి, సంపదలను గురించి, ధన సంపాదన గురించి, ఉద్యోగాల గురించి, వృత్తుల్ని గురించి, వ్యాపారాల గురించి, పదవులను గురించి, కీర్తి ప్రతిష్టలను గురించి, ఇలా అన్నిటి మీద మనం బాగా తపన పడుతూనే ఉన్నాం. అయితే ఈ తపన తపస్సు కాదు. ఈ తపన మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆ తపాన్ని తిరిగేస్తే పతనానికి ఉపయోగపడుద్ది, పతనం అయిపోవటానికి ఉపయోగపడుద్ది. అంతేగాని ఆ తపస్సు ఉపయోగపడదు. మరి ఉపయోగపడే తపస్సు ఏమిటి అని అంటే పరమాత్మని తలుచుకుంటూ ఉండాలి, పరమాత్మ కోసం తపించాలి, పరమాత్మ సాక్షాత్కారం ఎప్పుడా 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 అని తపించాలి. కాలం గడిచిపోతా ఉంది, వయస్సు పెరిగిపోతా ఉంది, ఆయుష్ తగ్గిపోతా ఉంది, నాకెప్పుడు పరమాత్మ దర్శనం, నాకెప్పుడు పరమాత్మ సాక్షాత్కారం, నాకెప్పుడు మోక్షం అనే తపన ఉండాలి, అదే తపస్సు. కనుక అటువంటి తపస్సు వల్ల మనశ్శుద్ధి జరుగుతుంది. ప్రాపంచిక విషయాల మీద పడితే మనస్సు అశుద్ధమవుద్ది, పరమాత్మను తలుచుకుంటే మనస్సు శుద్ధమవుతుంది. కనుక అలా ఉండాలి, కానీ శరీరాన్ని హింస పెట్టేటువంటి తపస్సులు చేయకూడదని భగవద్గీతలో భగవానుడు కూడా చెప్తాడు. కనుక మనస్సుని ఎప్పుడు కూడా అంతర్ముఖం చేస్తూ భగవంతుడి గురించే ఆలోచిస్తూ జపధ్యానాలు చేస్తూ సాక్షిభావన చేస్తూ మనస్సును తపింపజేసి మనస్సును శుద్ధి చేసుకోవాలి. ఇక మూడోది, మరి మనసు శుద్ధి అనేది దేని చేసుకున్నాం? మనసు కనుక శుద్ధి అయితే, ప్రశాంతమైతే ఆత్మజ్ఞానం బాగా అవగతం అవుద్ది. కనుక ఆత్మజ్ఞానం అవగతం కావటానికే మనశ్శుద్ధి. మనశుద్ధి చేసుకొని మెదలకుండుకుంటే మళ్ళీ అశుద్ధం అయిపోద్ది. అందుకని ఆ శుద్ధమైనటువంటి మనస్సుకి సమ్యక్ జ్ఞానాన్ని అందించాల. సమ్యక్ జ్ఞానం అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం అది అందించాల. మరి అటువంటి జ్ఞానం మనకి ఎలా లభిస్తుంది అంటే, అది శాస్త్రాల ద్వారా, సద్గురు బోధ ద్వారా మనకు లభిస్తుంది. దాంతో మన బుద్ధి శుద్ధమై ఆ బుద్ధిలోనే ఉన్నటువంటి ఆత్మ ప్రకాశం మనకి తెలుస్తుంది. అంటే ఆ బుద్ధే ఆత్మగా మనకి తెలుస్తుంది అన్నమాట. కనుక మనం ఏం చేయాలి అని అంటే, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ప్రకరణ గ్రంథాలు, ఇలా అన్ని రకాలైనటువంటి శాస్త్రాలని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అన్ని రకాలు అంటే మోక్షాన్ని ఇవ్వటానికి ఏ శాస్త్రం అయితే ఉపయోగపడుతుందో ఆ శాస్త్రాన్ని తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయాలి అని అంటే మనకు సద్గురువు లభించాలి. అనేక జన్మల్లో సద్గురువు కోసం నీవు గనక తప్పించి ఉన్నట్లయితే, గురువుల్ని వెతుక్కుంటూ ఉన్నట్లయితే, గురువు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లయితే, ఏదో ఒక జన్మలో నీకు ఆ సద్గురువు లభిస్తాడు. ఆయన దగ్గరికి నువ్వైనా వెళతావు, నీ దగ్గరికి ఆయనైనా వస్తాడు, ఏదో ఒకటి జరుగుతుంది. కనుక అలా సద్గురువుని గనక ఆశ్రయించినట్లయితే ఆయన ద్వారా ఈ శాస్త్రాలను తెలుసుకోవటం జరుగుతుంది. అలా శ్రవణం చేసి, మననం చేసి వాటిని స్థిరపరచుకోవాలి. కనుక దీనికి మనకి శుద్ధమైనటువంటి బుద్ధి కావాలి. అంతేగాని అశుద్ధమైనటువంటి బుద్ధి పనికిరాదు. భగవద్గీతలో భగవానుడు కూడా చెప్పాడు, బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అతీంద్రియమైనటువంటి దాన్ని బుద్ధిగ్రాహ్యం, బుద్ధి మాత్రమే తెలుసుకోగలుగుతుంది. అంటే ఇంద్రియాలకు అందనటువంటి దాన్ని బుద్ధి మాత్రమే, అంటే శుద్ధ బుద్ధి మాత్రమే తెలుసుకోవటానికి వీలవుతుంది. ఇలా సంపూర్ణమైనటువంటి సమ్యక్ జ్ఞానాన్ని గనక పొందినట్లయితే ఇక నువ్వు పరమాత్మని అందుకోవటానికి నీకు అన్ని అర్హతలు వచ్చినట్టే. మరి ఇప్పుడేం చేయాలి? బ్రహ్మచర్యంలో ఉండాలి. అంటే బ్రహ్మమునందు చరిస్తూ ఉండాలి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన జీవితాన్ని కొంత ప్రపంచానికి అప్పజెబుతున్నాం, కొంత పరమాత్మకు అప్పజెబుతున్నాం. పరమాత్మకు అప్పజెప్పేది ఏమో తక్కువగా ఉంటుంది, ప్రపంచానికి అప్పజెప్పేది ఎక్కువగా ఉంటుంది. కనుక మనం ఏం చేయాలి? ప్రపంచానికి అప్పజెప్పినటువంటి మనస్సును వెనక్కి లాక్కొచ్చి పరమాత్మలో నిలపటానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రకారంగా పరమాత్మని గురించే ఆలోచించాలి, పరమాత్మని గురించే విచారణ చేయాలి, పరమాత్మని గురించే నిరంతరము కూడా ఇతరులతో చర్చించాలి. అలా చర్చించి సంపూర్ణంగా నిధిధ్యాసన చేసి, అంటే విచారణ చేసి, ఆత్మవిచారణ చేసి, నేను ఆత్మనని తెలుసుకొని నిత్యము నిరంతరము ఆత్మలో ఉండిపోవాలి. ఆ నిత్యము నిరంతరము ఆత్మలో ఉండిపోవటమే బ్రహ్మచర్యం. అదే బ్రహ్మములో చరించుట. బయటికి ప్రపంచం వైపుకి పోకుండా మన మనోబుద్ధుల్ని లోపలికి గనక తిప్పితే అదే బ్రహ్మచర్యం. ఈ ప్రకారంగా నాలుగు సాధనలు మనం చేసినట్లయితే మన వాసనలన్నీ క్షమైపోతాయి. పుణ్యపాపే విధూయ అన్నారు. పుణ్యపాపాలంటే వాసనలే. కాబట్టి వాసనలన్నీ కూడా మనకి క్షయమైపోతాయి, మనం వాటిని వదిలేస్తాం. వాసనలన్నీ క్షయమైపోతే మన దేహంలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి శుద్ధమైనటువంటి పరమాత్మని మనం దర్శించగలుగుతాం. కనుక ఆ ప్రకారంగా శుద్ధమైనటువంటి పరమాత్మని దర్శిస్తూ, ఆ పరమాత్మలోనే క్రీడిస్తూ, ఆ పరమాత్మలోనే రమిస్తూ ఉండాలి. ఇదంతా మనం ప్రయత్నశీలమైతే. ప్రయత్నశీలు ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. ప్రయత్నశీలు అనే దానికి సన్యాసులు అని కూడా ఒక అర్థం ఉంది. సన్యాసులు అని అంటే సన్యసించాలి, అంటే అన్ని వదలాలి. ఇక్కడ వదలాలి అనే మాటని సరిగ్గా అర్థం చేసుకోవాలి, సన్యాసులు అనే మాట అర్థం చేసుకోవాలి. కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళందరూ సన్యాసులు అనుకుంటాం, అందులో సన్యాసులు కాదు, మనకంటే గొప్ప గొప్ప సంసారులు ఉంటారు, వస్త్రం మాత్రమే వేసుకుంటారు. ఎందుకనంటే భుక్తి కోసం. కనుక భుక్తి కోసం సన్యాసులైన వాళ్ళు కాదు, ముక్తి కోసం సన్యాసులైన వాళ్ళే నిజమైనటువంటి సన్యాసులు. ముక్తి కోసం సన్యాసులే కావక్కర్లా, కాషాయ వస్త్రాలే వేసుకోవక్కర్లా. అది లేకపోయినా కూడా ఈ సన్యాసుల కన్నా వాళ్లే ఇంకా గొప్ప. రామకృష్ణ పరమహంస ఏ కాషాయ వస్త్రాలు ధరించలా, రమణ మహర్షి ఏ కాషాయ వస్త్రాలు ధరించలా, కానీ వాళ్ళ దగ్గరికి కూడా సన్యాసులు వచ్చి కొంత జ్ఞానాన్ని వింటూ ఉండేవాళ్ళు, కొన్ని సలహాలు పొందుతూ ఉండేవాళ్ళు. కనుక సన్యాసి అని అంటే ప్రాపంచిక విషయాల్ని విడిచిపెట్టినవాడు. విడిచిపెట్టడం అనగానే మనకి ఇంకో అర్థం వస్తుంది, నాకొద్దు నాకొద్దు అని అన్ని బయట పారేయాలని. అదేం కాదు, వాటి మీద నీకు ఆసక్తి ఉండకూడదు. ఉంటే ఉండని, పోతే పోని, ఉంటే అనుభవించు, లేకపోతే లేనట్టుగా అనుభవించు, అంతే. అంతేగాని ఉంటే ఆహా ఓహో అని గర్వంతో విర్రవేగకూడదు, ఏమీ లేకపోతే అయ్యో లేకపోయినాయే అని మిన్నుకి మంటికి మింటికి ఏకధారగా ఏడవస్తూ ఉండకూడదు, కిందపడి దొరలు గాడదు. కనుక ఉంటే ఉన్నాయి, పోతే పోయినాయి, అంతే. లెట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్స్, ఏం జరుగుద్దో జరగని అనేటువంటి భావనే నిజమైనటువంటి సన్యాసికి ఉండవలసినటువంటి లక్ష్యం. కనుక సన్యాసి అని అంటే దేనిని కోరకుండా, దేనిని తిరస్కరించకుండా, దేనిని ద్వేషించకుండా, దేనిని కాంక్షించకుండా అని భగవానుడు చెప్పారు. కనుక అటువంటి వారే నిజమైనటువంటి సన్యాసి, అటువంటి వాడే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. అదే ఆత్మ సాక్షాత్కారం, అదే మోక్షం, అదే జీవన్ముక్తి, అదే సద్యోముక్తి. సద్యోముక్తిని పొందటానికి కావలసినటువంటి విషయం అంతా చెప్పాడు. అయితే శాస్త్రాలు వినే వాళ్ళల్లో పూర్తి ముముక్షువులే ఉండరు అందరూ. అంటే మోక్షం కావాల్సిందే నాకు, ఏమైనా సరే ఎంత త్యాగమైనా చేస్తా, ఎంత కష్టమైనా పడతా, ఏమైనా చేస్తా, ఏది గురువు చెబితే దాన్ని పాటిస్తా అనేటువంటి వాళ్ళే ఉండరు. నాకు ఇష్టం అయితే చేస్తా, నాకు ఇష్టం కాకపోతే చేయదు. అయ్యా గురువు చెప్పాడు కదా ఇలా చేయమని, ఆయనకేమండి చెబుతాడండి, ఆయన చేయితే మనం చేయాలని ఏమైనా ఉందా ఏంది, మన డబ్బులన్నీ వదిలించుకోవాలన్నా ఏంది, కాబట్టి ఏం అక్కర్లేదు, చెప్తే విందాం అంతే, మనకు నచ్చితే ఆలోచిద్దాం, నచ్చకపోతే మానేద్దాం అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అందుకని వాళ్ళ కోసం కూడా అయ్యా నువ్వన్నీ చేయలేకపోతే ఒక సత్యవాక్యం పలికితేనే చాలా ప్రయోజనం ఉంది అని చెప్పాలనుకున్నాడు ఇక్కడ మహర్షి. అందుకని సత్యం యొక్క ప్రాధాన్యతని, సత్యం యొక్క గొప్పతనాన్ని, సత్యాన్ని గనక పలికితే వచ్చేటువంటి ప్రయోజనాన్ని మనకి తెలియజేయబోతా ఉన్నారు. అది ఆరో మంత్రంలో చెప్తున్నారు. ఆరో మంత్రం చూడండి. సత్యమేవ జయతే,
సత్యమేవ జయతే,
నానృతం
నానృతం,
సత్యేన పంధా,
సత్యేన పంధా,
విదతో దేవయానః,
విదతో దేవయానః,
ఏనాక్రమంతి,
ఏనాక్రమంతి,
ఋషయో హ్యాప్త కామా,
ఋషయో హ్యాప్త కామా,
యత్ర తత్ సత్యస్య,
యత్ర తత్ సత్యస్య,
పరమం నిధానం,
పరమం నిధానం,
సత్యమేవ జయతే,
సత్యమేవ జయతే.
నానృతం
నానృతం
సత్యేన పంథ
సత్యేన పంథ
విततో దేవయానః
విततో దేవయానః
ఏనాక్రమంతి
ఏనాక్రమంతి
ఋషయో హ్యాప్తకామా
ఋషయో హ్యాప్తకామా
యత్ర తత్ సత్యస్య
యత్ర తత్ సత్యస్య
పరమం నిధానం
పరమం నిధానం.
సత్యమేవ జయతే. ఈ మాట ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నారా? సత్యమేవ జయతే ఎక్కడుంటుంది? ఇది భారతదేశపు, గుర్తుంది కదా అశోక చక్రం, అక్కడ కింద ఉండేది సత్యమేవ జయతే. అంటే ఇది వేదవాక్యం, సత్యమేవ జయతే అనేది వేదవాక్యం. ఈ వేదవాక్యాన్నే భారతదేశంలో ఆ గుర్తుగా స్వీకరించడం జరిగింది. అంటే సత్యమే జయిస్తుంది అని, సత్యమే జయిస్తుంది. కానీ మనం చూస్తుంటాం ఏమి జయిస్తుందో ఎలా ఉంటుందో. అసత్యం జయించడాన్ని మనం బాగా చూస్తుంటాం, సత్యం జయించడాన్ని పెద్దగా మనకి ఎక్కడా కనపడతా ఉండదు. అందుకని ఇక్కడ చెప్పారు, సత్యమేవ జయతే నా అనృతం. అసత్యం మాత్రం కాదు, అంటే అసత్యం జయించదు, సత్యం మాత్రమే జయిస్తుంది. ఇది వేదవాక్యం. వేదవాక్యంలో మనం వ్యావహారికంగా ఉన్నటువంటి దానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. సత్యం జయిస్తుంది, అందరు సత్యాన్ని పలకండి అంటే మనం 100 కథలు చెబుతాం, అవును వాళ్ళు సత్యం ఉండబట్టే వాళ్ళ కర్మ అట్టయింది, వాళ్ళు అబద్ధం ఆడితే చూడండి వాళ్ళు ఎట్లా ఉన్నారో అని చెబుతూ ఉంటాం. కానీ వేదం ఏం చెప్తుందంటే సత్యమేం ఏవ జయితే, సత్యం ఏవ, సత్యం మాత్రమే జయిస్తుంది నా అనృతం, అసత్యం జయించదు. సత్యేన పంథ, సత్యేన పంథ దేవయాన, సత్యం వల్ల దేవయాన పంథ, దేవయాన మార్గం వితత ఏర్పడింది. సత్యం వల్ల దేవయాన మార్గం ఏర్పడింది. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి, దేవయాన మార్గం ఎవరికని ఇంతకాలం నుంచి మనం బ్రహ్మసూత్రాల్లో చెవులు చిల్లులు పడేటట్టుగా చెప్పుకున్నాం? ఉపాసనలు చేసినటువంటి వారికి, సగుణోపాసనలు చేసినటువంటి వారికి దేవయాన మార్గం ద్వారా బ్రహ్మలోక ప్రాప్తి అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? సత్యం వల్లనే, సత్యేన, ఏనా అంటే దాని వల్లనే, సత్యం వల్లనే దేవయాన పంథ వితతాహ, దేవయాన పంథ ఏర్పడుతున్నది అంది. అంటే ఈ సత్యం ఎట్లాడిదనంటే జీవితంలో ఎప్పుడూ అబద్ధం ఆడకుండా ఎల్లప్పుడూ పలికే సత్యం. నిజంగా ఎల్లప్పుడూ సత్యాన్ని కనుక పలికితే అతడిక ఈ లోకంతో పని లేదు అతడికి, అతడు దేవయాన మార్గం ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చు. ఆప్తకామ ఋషయ, ఆప్తకాములైనటువంటి ఋషులు ఏనా ఈ మార్గం ద్వారానే తత్ సత్యస్య పరమం నిధానం, ఆ సత్యస్వరూపుడైనటువంటి పరంధామాన్ని, ఆ సత్య నిలయమైనటువంటి పరంధామాన్ని అంటే బ్రహ్మలోకాన్ని, అంటే దానికి సత్యలోకం అని పేరు, బ్రహ్మలోకానికి సత్యలోకం అని పేరు. కాబట్టి ఆ సత్యలోకానికి ఆక్రమంతి చేరుకుంటారు. కనుక ఇక్కడ చెబుతున్నారు సత్యం మాత్రమే పలికితే దేవయాన మార్గం ద్వారా ఆ బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు అని స్పష్టంగా చెప్తున్నారు. ఏమంటే ఇంత తేలిగ్గా అందుకునే మార్గం ఉంది కదా. బ్రహ్మలోకానికి గనక పోవాలంటే చాలా తేలిగ్గా సత్యం పలికితే చాలుగా. మనకి ఏదన్నా ఒక్కరోజు సత్యం పలకమంటే ఏదో కష్టం మీద ఎట్టనైనా సాధిస్తామేమో కానీ జీవితం అంతా సత్యం పలకమంటే ఎట్లా కుదురుద్దండి? అబ్బే మనకి అట్లా కుదరదు అని మనం అనుకుంటాం కదా, అందుకని అది కూడా కష్టం. కనుక దేవయాన మార్గానికి పోవటం కూడా కష్టం సత్యం ద్వారా. కనుక ఇక్కడ సత్యం జయిస్తుంది, అసత్యం జయించదు. సత్యం వల్లనే దేవయాన మార్గం ఏర్పడింది. ఆప్తకాములైనటువంటి ఋషులు ఈ మార్గం ద్వారానే సత్యనిలయమైనటువంటి ఆ బ్రహ్మదేవుని యొక్క లోకాన్ని చేరుకుంటారు, పరంధామాన్ని చేరుకుంటారంటే పరమాత్మని కాదు బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. ఆయన పరంధామం అది. కనుక సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది, అసత్యం జయించదు. ఇది ఉపనిషత్తు వాక్యం. సత్యానికి ప్రారంభ దశలో అపజయం కలిగిన, ఎందుకంటే నువ్వు సత్యాన్ని పలికినప్పుడు నీకు కొన్ని అపజయాలు కూడా ఎదురుగావచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం సత్యాన్ని. అసత్యానికి అప్పుడప్పుడు లభిస్తుంది విజయం, అప్పుడప్పుడే బాగానే లభిస్తుంది, కానీ అది అనిత్యం, అదేం శాశ్వతంగా ఉండదు. అసత్యం పలికితే మనకి లభించేటువంటి విజయం అది శాశ్వతం కాదు. అసత్యం పలికితే మనకు వచ్చేటువంటి ధనం కానీ సంపదలు కానీ ఇవన్నీ కూడా శాశ్వతంగా కాదు, ఉండవు. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు కలిగితే కలగవచ్చు, కానీ స్థిరంగా ఉండదు. పైగా అసత్యం పలికినప్పుడు మనకి ఎప్పుడు భయమే, అయ్యో ఎప్పుడు బయటపడతామో, నిజం ఎప్పుడు బయటకు వస్తుందో అని భయం కలిగిస్తుంది. సత్యమేమో నిర్భయంగా ఉండేటట్టు చేస్తుంది. కనుక కష్టాలు వస్తాయి కదా, నష్టాలు వస్తాయి కదా అని అసత్యాన్ని ఎప్పటికీ పలకకూడదు. ఇది మనకి వేదం చెప్తూ ఉన్నటువంటి మాట. ఎందుకనంటే సత్యం పరమాత్మ దగ్గరికి చేరుస్తుంది, అసత్యం ప్రపంచం దగ్గరికి చేరుస్తుంది. అసత్యం ఎప్పుడు ప్రపంచంలో తిప్పుద్ది మనల్ని, సత్యమేమో పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. కనుక సత్యమే నిజమైనటువంటి సుఖస్థానం. అయితే ఇక్కడ చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది, ఏమిటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సత్యం పలకటానికి వీలు లేనటువంటి పరిస్థితులు వస్తే ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది ఏమిటంటే అసత్యం కూడా పలకొచ్చు. ఎప్పుడంటే మనకు స్వార్థం లేకుండా 10 మందికి ప్రయోజనం కలిగేది, లేదా లోకులకి ఎవరికైనా ప్రయోజనం కలిగి ఇతరులకు ప్రయోజనం కలిగించేది, మనకి ప్రయోజనం కోసం కాకుండా ఇతరులకి మేలు కోసమని, ఒక సత్కార్యం కోసమని, ఒక మంచి కోసమని నువ్వు గనక అబద్ధం ఆడినా కూడా పర్వాలేదు. అందుకనే మనం ఒక చిన్న మాట చెప్పుకున్నాం, ఏమిటంటే ఒక అమ్మాయిని రౌడీలు తరుముతున్నారు, ఆమె తన మానవ ప్రాణాలు రక్షించుకోవటం కోసం పరుగులు తీస్తా ఉంది, వాళ్ళేం వెంటబడ్డారు. అది నిర్జనమైనటువంటి అరణ్య ప్రదేశం లాగా ఉంది, ఎక్కడా జనసంచారం లేదు. ఆమె పరిగెత్తుంది పరిగెత్తుంది పరిగెత్తుంది, అలుపు వస్తుంది, రొప్పి వస్తుంది, దప్పిక అవుతుంది, అయినప్పటికి కూడా ప్రాణం మీద ఆశతోటి పరుగులు తీస్తాం. సమయానికి ఒక అక్కడ ఒక ముని ఆశ్రమం ఉంది, వెంటనే ఆశ్రమంలోకి పోయింది. అక్కడ మహానుభావుడు తపస్సు చేసుకుంటా ఉన్నాడు. ఆయనతో అన్నది, అయ్యా నన్ను వాళ్ళు చదువుతున్నారు, నేను ఇక్కడ దాక్కుంటానని. అలాగనే నువ్వు దాక్కోమన్నాడు. సరే వాళ్ళు పరిగెత్తుకుంటా వచ్చారు, ఎక్కడా అమ్మాయి కనపడతల్లా, ఇక్కడేమో ఈ ఆశ్రమం కనపడుతుంది. వాళ్ళు కూడా ఆశ్రమం లోపలికి వచ్చారు. ఈ మునీశ్వరుణ్ణి, ఈ గడ్డం మీసం పెంచుకున్నటువంటి ఆయన చూశారు. ఏమో ఇటు పక్క అమ్మాయి వచ్చిందా అన్నారు. రాలేదంటే అబద్ధం, వచ్చింది అంటే అమ్మాయి ప్రాణం పోద్ది, మరి ఏం చేయాలా? అందుకని చెప్పాడు, చూచిన వాడేమో చెప్పలేడు, చెప్పగలిగినటువంటి వాడేమో చూడలేడు అన్నాడు. ఏందో ఈయన వేదాంతం మనకేం అర్థం కావట్లేదని వెళ్ళారు. అంటే చూసిన వాడు చెప్పలేదంటే కళ్ళు చూసిని అవేమో చెప్పలేవు నోటితోటి, చెప్పగలిగిందేమో నోరు, అదేమో ఎప్పుడు చూడలే. ఇలా తప్పించుకోవాలి. అయ్యో మాకు అప్పటికే అట్లాంటి ఆలోచన రాదంటే అబద్ధం అయినా పర్వాలేదు. అందుకనే శుక్రాచార్యుడు ఒక నీతిని ఏర్పాటు చేశాడు, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు గొంకవచ్చు నదిప అని. అంటే అప్పుడు అబద్ధం ఆడచ్చు కొన్ని సందర్భాల్లో. ఏమిటది వారిజాక్షులందు అంటే స్త్రీల పట్ల, స్త్రీలను రక్షించాల్సినటువంటి సమయంలో, స్త్రీల మాన ప్రాణాలు కాపాడాల్సినటువంటి సమయంలో, స్త్రీల యొక్క గౌరవాన్ని నిలపవలసినటువంటి సమయంలో, అలాంటి సమయంలో అవసరమైతే అబద్ధం ఆడవచ్చు. వైవాహికములందు వివాహాలు జరగాల్సినటువంటి సమయంలో ఏదో చిన్న కారణం చేత వివాహం చెడిపోతా ఉంటే ఓ చిన్న అబద్ధం ఆడైనా సరే దాన్ని సెటరేట్ చేయొచ్చు. అంతేగాని ఓ పిచ్చోడిని తీసుకొచ్చి వీడు మహా తెలియగలవాడని, లేకపోతేనేమో ఎక్కడో అడుక్కు తినేవాళ్ళేమో ఆ కాసేపు ఎక్కడెక్కడో సామాన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మేము పెద్ద కోటీశ్వరులని పూజిస్తాను ఇట్లా మోసం చేయటం కాదు, అది అబద్ధం కాదు మోసం. కనుక అలా కాకుండా ఏదైనా అవసరమైతే ఒక చిన్న అబద్ధం అయినా పర్వాలేదు వివాహాల సందర్భంలో. ప్రాణ విత్త మాన భంగమందు, ప్రాణం పోయేటప్పుడు, ధనం పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు. కాబట్టి ఈ మూడు సందర్భాల్లో ప్రాణం పోయినా మానం పోయినా ధనం సంపద పోయేటప్పుడైనా అలాంటి సందర్భాల్లో ఒక అబద్ధం ఆడితే పర్వాలేదు అని చెప్పి శుక్రాచార్యుడే నిర్ణయించాడు. కనుక ఏం పర్వాలేదు. అంతేకాదు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇళ్లలోనే రెండు అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు భార్యాభర్తలు. దాదాపుగా భార్యాభర్తల్లో సగానికి పైన, అంటే నేను మరీ చెప్తే బాగుండదని కానీ 180 మంది దాకా ఒకే మనసు ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉండరు. ఇద్దరిది వేరు వేరు భావాలు ఉంటాయి. ఒకళ్ళు ఎస్ అంటే ఇంకొకళ్ళు నో అంటారు. అందుకని అలాంటి సందర్భాల్లో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అది మంచి కోసం ఒక చిన్న అబద్ధం అయినా కూడా ఏం పర్వాలేదు. దేవాలయానికి పోతున్నారనుకోండి, భర్త అడిగాడు దేవాలయానికి పోతే నేను తంతానన్నాడు, అందుకని ఇప్పుడు దేవాలయానికి పోతున్నారు. మరి ఏం చేయాలా, దేవాలయానికి పోతానంటే తన్నులు తినాలా. అందుకని అదిగో అక్కడ మా స్నేహితుడు ఉన్నాడు, లేకపోతే స్నేహితురాలు ఉంది, అక్కడ ఓ పని ఉంది, దానికోసం వెళ్తున్నాను అని చెప్తే తప్పు లేదు. ఎందుకంటే ఆ తప్పు ఇతరులను మోసం చేయటానికి కాదు, లేదా ఇతరులకి బాధ కలిగించడానికి కాదు, అది భగవత్ కార్యం కోసం. అలాగనే నేను ఇదిగో ఇది చదువు భగవద్గీత చదువుకుంటున్నాను, లేకపోతే ఇదిగో పారాయణ చేస్తున్నాను అని అంటే ఏయ్ నువ్వు చేయటానికి వీల్లేదు, కావాలంటే సీరియల్స్ చూసుకో, టీవీ చూసుకో అంతే అంటాడు. మరి ఏం చేయాలా, అలాంటి చోట కూడా వీలైనంత ఏదో ఒక అబద్ధం ఆడితే ఏమీ తప్పు లేదు. కనుక అబద్ధం ఆడొద్దు అన్నారు కదా అని అవతల వాడి గుండెలు వేయలే నిజం చెప్పకూడదు. ఎందుకనంటే ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి గుండె జబ్బు ఉంది, ఆయన 70 ఏళ్ళో 75 ఏళ్ళో ఉంది, వృద్ధాప్యం ఉంది, వాళ్ళ పిల్లవాడో వాళ్ళ అమ్మాయో ఎవరో బజారుకి పోయారు, ఏదో యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగితే దెబ్బ తగిలింది, హాస్పిటల్లో చేర్చారు. మరి విషయం చెప్పాలా, ఏమయ్యా మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందంటే ఈయన గుండె బయలుపోద్ది, అందుకని అటు చెప్పకూడదు. అందుకని ఏంది బాగున్నారా అట్లా ఇట్లా అని, అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, అమ్మాయి ఎక్కడుంది అని ఇట్లా ఏదో ఆలోచన చెప్పి చెప్పి చిన్నగా చెట్టు చివరికి కొద్దిగా చెప్పాలి. పెద్ద ఇదేమి లేదులే, వెనక నుంచి ఏదో సైకిల్ వచ్చిందంట, అది కొట్టింది, అందుకని ఒకరు కాలికి తగిలింది, అబద్ధమేగా హాస్పిటల్లో చేరేది. అయినా పర్వాలేదు. ఎందుకని అంటే ఆయనకి ప్రమాదం జరగకుండా ఉండాలి. ఇప్పుడు వాడు బతికొచ్చినా ఈయన పోతాడు. అందుకని అలాంటి సందర్భంలో కూడా చిన్న అబద్ధం చెప్పినా ఏం పర్వాలేదు. కనుక సత్యం పలకాలి కదా అని గట్టిగా కూర్చోవలసిన పని లేదు. సత్యం పలకాల్సిందే. ఎప్పుడు మనకి ఇట్టాటి సందర్భాలే రావు అబద్ధాలు ఆడటానికి. కనుక మనం అబద్ధం ఎప్పుడు ఆడాలి అని అంటే ఏదో ఒక రకమైనటువంటి ఇతరులకి ప్రయోజనం అని ఉండాలా, మనకి స్వార్థం లేకుండా ఉండాలి. అలాంటి సందర్భాల్లో ఆడినా తప్పులేదు. ఈ ప్రకారంగా ఎవరైతే సత్య మార్గంలో నడుస్తారో వాళ్ళకి దేవయాన మార్గం తెరుచుకొని ఉంది అంటున్నారు. దేవయాన మార్గం దేనికి అని అంటే సత్యలోకాన్ని అంటే బ్రహ్మలోకాన్ని చేరుకోవటానికి అని. కాబట్టి బ్రహ్మలోకాన్ని చేరుకోవటానికి ఈ సత్యవాక్ పాలన సత్య భాషణం ఉపయోగపడుతుంది. బ్రహ్మలోకానికి పోవటం ఈ దీన్నే క్రమముక్తి మార్గం అని అంటారు. సరే ఏమిటండి బ్రహ్మలోకం అని అంటే మనకు తెలుసు 7 లోకాలేమో అధోలోకాలు ఉన్నాయి, 7 లోకాలేమో ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. అంటే భూలోకంతో సహా బ్రహ్మలోకం దాకా 7 లోకాలు పైన ఉన్నాయి. ఈ భూలోకం క్రింద 7 లోకాలు కింద ఉన్నాయి. అతల వెత్తల సుతల తలాతల రసాతల అని అట్లా 7 లోకాలు కింద ఉన్నాయి, 7 లోకాలు పైన ఉన్నాయి. ఈ 14 లోకాలకి పైన ఉన్నటువంటిదే సత్యలోకం. అంటే 14వ లోకం మొత్తం 14 ఇట్లో చివరి 14వ లోకం. అక్కడికి చేరినటువంటి వాళ్ళు తిరిగి జన్మలెత్తాల్సిన పని లేదు, దుఃఖాలు పొందాల్సినటువంటి పని లేదు. అందుకనే భగవద్గీతలో చెప్పారు ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిను అర్జున అన్నారు. ఆ బ్రహ్మ భువనాల్లోక ఇక్కడే చిన్న కిటుకు కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు అక్కడ కూడా చెప్పాల, బ్రహ్మసూత్రాల్లో కూడా చెప్పాల. ఆ బ్రహ్మ భువనాల్లోక బ్రహ్మలోకం వరకే ఉన్న లోకాలన్నీ కూడా పునరావర్తిను అర్జున, పునరావర్తి అంటే తిరిగి వచ్చేటువంటివి అన్న. బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలన్నీ తిరిగి వచ్చాయంటే బ్రహ్మలోకం తప్ప 13 లోకాలు తిరిగి వచ్చాయని ఒక అర్థం, బ్రహ్మలోకంతో సహా 14 లోకాలు తిరిగి వచ్చాయని ఒక అర్థం. మరి ఏమండి మొన్నటిదాకా బ్రహ్మలోకం పోయినాడు తిరిగి రాడని చెప్పారు కదా, బ్రహ్మసూత్రాల్లో అట్లనే చెప్పారు, అందుకని అట్లాగే చెప్పాం. కానీ బ్రహ్మలోకానికి పోయినటువంటి వాడు కూడా తిరిగి వచ్చేటువంటి సందర్భం ఏదన్నా ఉందా అంటే ఉన్నదని మనం ఇక్కడ ఒప్పుకోవాలి. ఎందుకని అని అంటే ఎందుకంటే ఈ ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాల్లో ఉన్నటువంటి వాటిని కూడా వాటిలో ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిస్తాయి. కొన్ని ఉపనిషత్తుల్లో ఉన్న దోషాలు కూడా బ్రహ్మసూత్రాలు తొలగించాలని చెప్తుంటారు. కనుక ఇక్కడ మనం ఇది కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. బ్రహ్మలోకానికి పోయినటువంటి వాడు కూడా తిరిగి రావచ్చు అనేటువంటి మాట ఒకటి గుర్తుపెట్టుకుంటే మనకిక్కడ ఎందుకో మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు సత్య మార్గంలో నడుచుకున్నటువంటి వాళ్ళు అంటే ఎప్పుడూ సత్యాన్ని పలికేటువంటి వాళ్ళు ఏ భావం ఉంటుంది వాళ్ళకి, మనకి లాభం రావాలా, మనకి నష్టం కలగకూడదు, మన సొమ్ము మనకు ఉండాలా, అవతల వాడి సొమ్ము కూడా మనకే రావాలా, ఇలాంటి ఆలోచనలు ఉండవు. సత్యం పలికేటువంటి వాడికి ఆ ప్రశాంతంగా ఉంటాడు, ఉన్న దాంట్లో కాలం గడుపుతాడు, లభించిన దాంతో సంతృప్తి చెందుతాడు, అందుకని హాయిగా ఆనందంగా ఉంటాడు. అతడికి ఈ ఇహలోకంలో కోరికలు కూడా అంతరించిపోతాయి. కాకపోతే అసలు కోరికలు లేకుండా పోవు, అవి పరలోక కోరికలు ఉంటాయి. అంటే స్వర్గభోగాలు ఎట్టుంటాయో చూద్దాం, ఆ లోకంలో ఎట్టుంటుందో, ఈ లోకంలో ఎట్టుంటుందో, అట్లాంటివి కూడా కొద్దిగా ఉండొచ్చు. లోకాలన్నీ వివరం జరిగిపోయినా మనకి స్వర్గం అనేది ఒక్కటి తెలుసు, కాబట్టి స్వర్గం పోతే హాయిగా సుఖాలు భోగాలు పొందుతామని. కనుక అది పోవాలనేటువంటి కోరికలు ఉంటే ఉండొచ్చు వాళ్ళకి, ఉంటే ఏముంది ఖచ్చితంగా ఉంటాయి. కనుక అటువంటి వారు ఆయా లోకాలకు పోవటం కాకుండా బ్రహ్మలోకానికే పోయి అక్కడ కూడా అనేకమైనటువంటి సుఖాలు భోగాలు, అన్ని లోకాల్లో అనుభవించే సుఖభోగాలు కూడా అనుభవించి చివరికి బ్రహ్మ ద్వారా ఉపదేశాన్ని కూడా పొంది బ్రహ్మ యొక్క ప్రవచనాలు వింటూ ఆయన ఉన్నంత కాలం అక్కడ ఉండి ఆయనతో పాటుగా ఆయన కాలం అయిపోయిన తర్వాత అందరు కూడా పరమాత్మలో లైవ్ అయిపోతారు అని మనం బ్రహ్మసూత్రాల్లో కూడా చెప్పుకున్నాం. అదే ఇక్కడ కూడా మనం గ్రహించాలి. అయితే ఇలాంటి కోరికలు అంటే సత్యం పలకటం మాత్రమే కాకుండా ఇలాంటి కోరికలు మాత్రమే కాకుండా సత్యం మాత్రం అంత గట్టిగా లేకుండా కోరికల మీద మాత్రం బాగా గట్టిగా కనుకున్నట్లయితే పుణ్యకార్యాలు చేస్తారు. పుణ్యకార్యాలు చేసేటప్పుడు అవసరమైతే కొన్ని అబద్ధాలు కూడా ఆడుతుంటారు. అందువల్ల వాళ్ళకేమవుద్దంటే ఈ బ్రహ్మలోకం కింద ఉన్నటువంటి లోకాలకు వెళ్తారు. పితృలోకం కానీ స్వర్గలోకం కానీ ఇంద్రలోకం కానీ చంద్రలోకం కానీ ఇలాంటి లోకాలన్నీ కూడా వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించి మళ్ళీ తిరిగి వస్తారు. ఎందుకనంటే మిగిలినటువంటి ప్రారంధాన్ని అనుభవించడం కోసం వచ్చి మానవులు గాను జంతువులు గాను పశుపక్షాదులు గాను క్రిమికీటకాలు గాను ఎలాగో జన్మిస్తూ ఉంటారు. కనుక సత్య మార్గంలో నడిచేటువంటి వాళ్ళు సత్యలోకానికి, అసత్య మార్గంలో నడిచేటువంటి వాళ్ళు మిగిలినటువంటి లోకాలకి వెళ్ళి తిరిగి మర్చిలోకానికి రావాలి. మరి కోరికలు కనుక లేకపోతే వాళ్ళలో దోషాలు కూడా ఉండవు. అందువల్ల రాగద్వేషాలు కానీ అహంకార మమకారాలు కానీ దంభ దర్పాలు కానీ కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాట్టం కానీ ఇలాంటివి ఉండవు. అలాగని అసలు ఉండకుండా ఉండవు, ఉంటే ఉండొచ్చు కొంత. కనుక ఇటువంటి వాళ్ళందరూ కూడా దేవయాన మార్గం ద్వారా ప్రయాణం చేస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మకి దగ్గర అవుతారు. అయితే ఇక్కడ తమ స్వరూప జ్ఞానం కావాలి. ఈ జ్ఞానాన్ని కూడా బ్రహ్మ ద్వారా అందుకుంటారు. బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని అందుకొని మరి ఆ బ్రహ్మస్వరూపులుగా పరమాత్మ స్వరూపులుగా అక్కడే అవుతారా అంటే కాదు, అక్కడ కాదు ఇక్కడే కావాలి, దేహం ఉన్నప్పుడే కావాలి అని కూడా ఇక్కడ తెలియజేస్తుంది. అయితే మీరు ఇందాక చెప్పినటువంటి దానికి దీనికి సంబంధం ఉంది కదండి, బ్రహ్మలోకం వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తిరిగి వస్తారా? ఇప్పుడు బ్రహ్మలోకం వెళ్ళినటువంటి వాళ్ళు బ్రహ్మ దగ్గరికి చేరటానికి కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు కావాలి. కానీ బ్రహ్మదేవుడి చివరి రోజు ఎవడైనా ఈ లోకంలో ఆ బ్రహ్మలోకానికి చేరాడనుకోండి, ఆయన బ్రహ్మ దగ్గరికి చేరటానికి టైం చాలదు. ఒకవేళ టైం సరిపోయినా బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని పొందటానికి టైం చాలదు, కొద్ది టైమే ఉంటుంది. బ్రహ్మగారి దగ్గర చాలా కాలం జ్ఞానాన్ని పొందాలి. మరి అటువంటి వాళ్ళు ఎట్లా, అటువంటి వాళ్ళు మళ్ళీ ఈ లోకంలోకి రావాలా? ఎలా వస్తారు? వాళ్ళు బ్రహ్మ ద్వారానే మోక్షం పొందాలి కదా, అందరు పొందారు కదా మిగిలినటువంటి వాళ్ళు, మరి వీళ్ళేమి ఇక్కడికి వచ్చారు కదా అంటే వీళ్ళు ఇక్కడ బ్రహ్మ ద్వారా పొందాలి. ఎవరు ఇక్కడ బ్రహ్మ అంటే వాళ్ళే సద్గురువులు. అంటే వీళ్ళు ఏ రకమైనటువంటి ప్రాపంచిక వ్యవహారాలతో సంబంధం ఉండదు. అంటే ఈ వివాహం చేసుకోవటం కానీ ఈ ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు కానీ ఈ డబ్బు సంపాదన కానీ ఈ భోగాలు అనుభవించడం కానీ ఈ కోరికలు ఏమి ఉండవు. సరాసరి యోగులు ఎంట పుడతారు అని 6వ అధ్యాయంలో చెప్పారే, అది ఆ ప్రకారంగా సరాసరి యోగులు ఎంట పుట్టి ఒక మహాత్ముడిని అక్కడే దర్శించి ఆ మహాత్ముడి ద్వారా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాం. కనుక బ్రహ్మలోకానికి పోయినటువంటి వాళ్ళల్లో అందరూ కూడా తిరిగి రాకపోయినా ఎవరో కొంతమంది మాత్రం తిరిగి వస్తే రావచ్చు. వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ లౌకిక జీవనాన్ని అనుభవించాల్సినటువంటి పని లేదు. లౌకిక జీవనం అంటే అన్ని వ్యవహారాల్లో మునిగిపోవటం. కనుక ఈ ప్రకారంగా జనరల్గా చెప్పుకోవాల్సింది ఏమిటంటే బ్రహ్మలోకానికి పోయినటువంటి వాడు తిరిగి రాడు. ఎక్కడో ఒకరు ఏ కారణం చేతనైనా తిరిగి వస్తే సరాసరి యోగుల ఇంట జన్మించి ఒక మహాత్ముడు ద్వారా వాళ్ళు ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా పొంది ఇక్కడే మోక్షాన్ని అందుకుంటారు, ఇక్కడే సత్యస్వరూపులు అవుతారు. అంటే మోక్ష స్వరూపులు అవుతారు. ఇక్కడే నేను పరమాత్మను అనేటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిలో నిలిచిపోతారు. ఇప్పుడు ఈ సత్యస్వరూపం ఎలాంటిది, దాన్ని ఎక్కడ దర్శించాలి, ఎప్పుడు దర్శించాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు 7వ మంత్రంలో. ఆ 7వ మంత్రాన్ని మనం రేపు చెప్పుకుంటాం.